నేను వెల్కమ్ తెలియజేస్తా ఉన్నాను, వీరి కొరకు ప్రార్థించాలని కూడా మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ నాయకులు కూడా మీ తెలంగాణ రాష్ట్రానికి మేము ఆంధ్రా నుంచి వచ్చి ప్రార్థన చేసే పరిస్థితులు మీరు తెచ్చుకోకుండా మీరు బాధ్యత తీసుకోవాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మీరు చేయట్లేదు కాబట్టి మేమే షెడ్యూల్ వేసుకుని తెలంగాణలో మిగిలిపోయిన జిల్లాలను కట్టడానికి కూడా మేమే ప్రయాసపడతాం, మీరు సహకరించాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని వాక్యం వదుకొద్దాం. లూకాసువార్త 4వ అధ్యాయము, లూకాసువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో కొన్ని వాక్య భాగాలు మనం చదవాలి. లూకాసువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. మనం ఈరోజు వాక్య పఠనంలో భాగంగా ఆదికాండం 3వ అధ్యాయం 1-13 వచనాలు చదివాం. ప్రారంభ కుటుంబంలోనికి, ప్రారంభ పుస్తకంలోనే, ప్రారంభ ప్రతుల్లోనే శత్రువు యొక్క ఉనికి, సాతాన్ యొక్క ఉనికిని మనం చూడగలుగుతా ఉన్నాం. కొత్త నిబంధన గ్రంథం ఈ సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభంలోనే వాని యొక్క దాడి మనం ఈ లూకాసువార్త 4వ అధ్యాయంలోను, మత్తయిసువార్త 4వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం అపోహ పడుతుంది ఏంటంటే క్రైస్తవ జీవితం అంటే తిరుగులేని జీవితం, జయ జీవితం, ఓటము లేని జీవితం, శోధన లేని జీవితం, తిరుగులేని జీవితం అని మనం అనుకుంటున్నాం. అది అపోహ. బైబిల్ అలా చెప్పట్లా. అలా జీవించాలి, అలా జీవించడం ఎలాగో వాక్యం మనకు నేర్పిస్తా ఉన్నా. వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు, శోధన తప్పించుకునేవాడు ధన్యుడు అన్నది వాక్యం చెప్పట్లే. వాక్యం చెప్పట్లే. శోధన మీకు రాకుండా ఆయన కాపాడతాడని కూడా వాక్యం చెప్పట్లే. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఆ శోధనకు నిలిస్తే, ఆ శోధనను సహిస్తే, ఆ శోధన నిలిస్తే ధన్యత బహుమానం, ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఏదైనా తోటలోకి సాతాన్ని ఎందుకు దేవుడు అనుమతించాడు? యేసుక్రీస్తు ప్రభు జీవితంలోకి సాతాన్ని శోధించడానికి దేవుడు ఎందుకు అనుమతించాడంటే బైబిల్ చెప్తున్న సత్యం ఒకటే, దేవుడు మనకి పోరాటం నేర్పించాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని జయ జీవితాన్ని అనుభవించాలని నేర్పిస్తా ఉన్నాడు. ఓటమి కాదు, లేకపోతే చేతకాని వారిగా కాదు, బలహీనుడిగా కాదు, జయశాలుడుగా ఆయన మనం చూడాలనుకుంటున్నాడు. ఒకవేళ యుద్ధం లేకపోతే విజయంకు అర్థమే ఉంది? పోరాటం లేకపోతే గెలుపుకు అర్థమే ఉంది? కాబట్టి ప్రభు ఆయన మనల్ని జయ జీవితాన్ని నేర్పించడానికి, జయ జీవితం వైపు నడిపించడం కొరకే దీన్ని అనుమతించాడు. అందుకే క్రైస్తవ జీవితంలో శోధనలు, సవాళ్లు, వ్యతిరేకతలు, పోరాటాలు అత్యంత సాధారణమైనవి. ఒకవేళ అవేవీ లేవు అని మీరు అనుకుంటే మాత్రం మీరెందుకో క్రైస్తవ జీవితంలో సరిగ్గా కొనసాగట్లేదు, రాజీ పడిపోతున్నారని అర్థం. కాబట్టి ఆదాము జీవితంలో ఉన్న శోధన, కడపటి ఆదాముగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా శోధన ఉంది. యాకోబు పత్రిక 1:12లో అదే శోధన మన జీవితంలో కూడా వస్తుందని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి మనం బైబిల్ గ్రంథపు వెలుగులో, లేకపోతే ఆదాము శోధనను ఆధారం చేసుకుని, యేసుక్రీస్తు ప్రభు యొక్క శోధనను కూడా ఆధారం చేసుకుని మనం ఆ జయ జీవితాన్ని ఎట్లా అనుభవించగలమో కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడం ద్వారా ప్రతి శోధన దగ్గర నిలవటం సాధ్యమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం ఏపీఎస్సీ నుంచి ఒక ఆర్ఎస్ఐ గారిని కలవడానికి సహోదరుడు విజయ్ తీసుకొచ్చాడు. ఆయన చాలా ఆశతో ఉన్నాడు. ఎంత ఆశతో ఉన్నాడంటే తన క్యాస్ట్ సర్టిఫికెట్ మార్పించుకోవాలని ఆశపడుతున్నాడు, తను బైబిల్ కంప్లీట్ చేయాలని ఆశపడతా ఉన్నాడు. రక్షించబడి వివాహమయ్యి 6 సంవత్సరాలు అయిందట. 6 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. సో పిల్లలు లేని ఆ దినాల్లో నేను చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను. నేను విశ్వాసంలో ఊగిసలాడుతూ వచ్చాను, ప్రశ్నిస్తూ వచ్చాను, నిందిస్తూ వచ్చాను. ఈరోజు ప్రభు నా జీవితంలో మేలు చేశాడు. నా భార్య 6 నెలల గర్భిణీగా ఉంది. నేను కృతజ్ఞత కలిగి ఉండాలనుకుంటున్నాను. ప్రభు కొరకు పిల్లల్ని పెంచాలనుకుంటున్నాను. పిల్లల సర్టిఫికేట్ లో కూడా వాళ్ళ క్రిస్టియన్స్ గానీ రాయించాలనుకుంటున్నాను అన్న డెడికేషన్ తో ఉన్నాడు. నేను గత 5 సంవత్సరాలు ఎట్లాగా నిందించాడు, ప్రశ్నించాడు అన్న మాట దగ్గర నిజంగా ఆ 5 సంవత్సరాల్లో ఇప్పటికీ కార్యం జరిగుండకపోతే ఇప్పటికి ఎలా ఉండేవాడు అన్నది నాకు పెద్ద ప్రశ్నగానే ఉంది. ఎందుకు నా జీవితం ఇలా జరుగుతుంది అన్నది ఆయనకున్న ప్రశ్న. ఆయనకే కాదు, చాలా మందికి అట్లాంటి ప్రశ్నలు వస్తాయి. రాత్రి ఎక్సైజ్ సహవాసం నుంచి సోదరి తెలంగాణ ఎక్సైజ్ సహవాసం లేదు. చాలా దినాలుగా ప్రార్థన చేస్తున్నారు ఆంధ్ర ఎక్సైజ్ వాళ్ళు. వాళ్ళు ఎన్నడి ఏం అడగరు. ఒకే ఒక్క ప్రార్థన అంశం, మాకు తెలంగాణ ఎక్సైజ్ ప్రార్థన సహవాసం కట్టుబడాలి. ఆ ప్రార్థనకి మేము సమాధానం మొన్న మెదక్లో చూడగలిగాం. తను అనసూయ యశోద ఉమెన్ కానిస్టేబుల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మంచి భారం కలిగిన సోదరి. నాన్నగారిని పాము గరిచింది, వాళ్ళు చూసుకోలేదు. మధ్యాహ్నం పాము గరిచిందట. రాత్రి నాకు 10 గంటలకు ఫోన్ చేశారు, నాన్న క్రిటికల్ గా ఉన్నాడు, డాక్టర్లు హోప్ లేదంటున్నారు అని తను ఫోన్ చేసింది. మా భయం ఏంటంటే ఎక్సైజ్ కొరకు ఇంతకాలంగా ప్రార్థన చేస్తున్నాం, దాని కొరకు ఏర్పాటు చేసుకున్న సాధనం యశోద, తన జీవితంలో ఈ పెద్ద శోధన ఇక్కడ కలవరపడుతుంది, వెనకడిగేస్తుంది అన్న భయాలు ఉన్నాయి. రాత్రి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాం, అందరూ ప్రార్థన చేశారు. ప్రభు ఆశ్చర్య కార్యాలు హోపు లేదన్న పరిస్థితి నుంచి తండ్రి అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నాడు. నేను నమ్ముతాను ఈవెన్ తండ్రికి ఏమైనా సరే యశోద నిలబడుతుంది ప్రభు కోసం. శోధనలు మనల్ని అనుమతిస్తాడు ఆయన, రమేష్ కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాడు కదా, పరిచయం చేద్దాం అన్నప్పుడు బిడ్డ బెడ్ రిడెన్ అయ్యి మంచాన్ని పట్టాడన్న మాటలు వింటా ఉన్నాం. నా మటుకు నేను వార్షికోత్సవాలకి బయలుదేరుతున్న ప్రతిసారి కూడా శరీరంలో బలహీనత, అనారోగ్యాలు, డ్యూటీల్లో తొందరలు ఇట్లాంటివన్నీ ఉన్నా సరే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. ఏదో వెలుచూపును బట్టి అన్ని బాగుంటే, అన్ని చక్కగా జరిగితే అప్పుడు మేము ఏదో చేస్తాము కాదు. ఇది వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రార్థించుకోవడం కూడా సాధ్యం కాని వీలు లేని పోలీస్ డిపార్ట్మెంట్ లో అసలుకి వస్తారా, వింటారా, మారతారన్న అలాంటి సందేహాలు, అనుమానాలు ప్రారంభ దినాల్లో. ఇప్పుడు ఎలాగైతే అన్నమయ్య జిల్లాలో పోలీసును కూడగట్టుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళు పురుగునుపులు పడతా ఉన్నారు, అదే పరిస్థితి అన్ని చోట్ల. అయినా సరే ఒకటే ఆధారం, ప్రభు మనకు పోరాటం నేర్పిస్తాడు, ప్రభు మనకు జయాన్ని ఇస్తాడు. ఓడిపోనివాడు, ఆయన చిత్తం చేయడానికి మనం ఇష్టపడతా ఉన్నాం కాబట్టి నష్టపోము. 1 యోహాను పత్రిక 2:27 17 వచనంలో ఆ మాట రాయబడింది, లోకము గతించిపోతుంది, లోకంలో ఉన్న ఆశలన్నీ గతించిపోతాయి. ఆ లోకంలో ఏదో సాధించడానికి పడ్డ ప్రయాస మేబీ ఈరోజు ఫలితం దక్కినట్టుగా ఉండొచ్చుగాక, రేపు నీరు గారిపోద్ది. దాని వన్నె చాలా స్వల్పం. అక్కడ రాయబడ్డ గంభీరమైన మాట, గతించిపోనిది దేవుని చిత్తం, గతించిపోనిది దేవుని రాజ్యం, గతించిపోనిది దేవుని వాక్యం, గతించిపోనివాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు, నిరంతరం నిలుస్తాడు. కావున మనం ఈ ప్రత్యేకమైన ఈ ప్రతిష్ట ఆరాధనలో నేను జ్ఞాపకం చేసేది, మేము ఏ సాహసాలు చేయు, మేము ఏ పోరాటం చేయు. నేను ఎదుగుతున్న ఎస్ఎఫ్జేలో నాయకులు ఎలా ఉన్నారు, ఒక సహోదరుడు 40 దినాలు R&B డిపార్ట్మెంట్ సహవాసం కట్టబడాలని చెప్పి, ఈవెన్ తన హెల్త్ బాగుండదు, 40 దినాలు పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఇంకా R&B కట్టబడాల, ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒక సహోదరుడు పోస్టల్ డిపార్ట్మెంట్ కట్టబడాలని చెప్పి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. వాళ్ళ ఆశ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్ కట్టబడలేదు. ఇదేదో సులువుగా సహవాసాలు ఏం కట్టబడ్డంలా, నా మట్టుకు నేను అన్నమయ్య జిల్లాకి 3-4 సార్లు వెళ్లి ప్రార్థన చేసి వచ్చా, 3-4 సార్లు వెళ్లి ప్రార్థన చేసి వచ్చా. ఇదేదో సాధారణంగా కట్టబడ్డంలా. నేను అంటాను, మనం పోరాటం చేయకుండా విజయాన్ని ఎట్లా చూస్తాం, మనం యుద్ధంలో అడుగు పెట్టకుండా విజయాన్ని ఎట్లా చూస్తాం, మన విశ్వాసాన్ని పరీక్షించుకోకుండా విజయాన్ని ఎట్లా చూస్తాం. కాబట్టి ప్రభు యుద్ధం యెహోవాదే, మీకేం పని లేదు, మీరు ఇంట్లో కూర్చోండి అని చెప్పలా. మనం చాలాసార్లు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. ఆయన మనకు పోరాటం నేర్పించేవాడుగా ఉన్నాడు, శోధన సహించేవాడు ధన్యుడు. శోధనకు నిలిస్తే జీవ కిరీటం. శోధన చూసి పారిపోయి దేవుడు ఉన్నాడా, నాకు ఎందుకు శోధనలు, నాకేం పట్టింది, నేనెందుకు చెయ్యాలి, ఎవరో లేరు, ఎవరో లేరు, ఎట్లాగ కిరీటం సంపాదించుకుంటాం. కొరింథీయులకు రాసిన 1:13 చదివితే, కొరింథీయులకు రాసిన 1:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, ఇదేదో అన్యాచురల్ కాదు, న్యాచురల్, క్వైట్ న్యాచురల్, సాధారణం. మనం శాపగ్రస్తమైన భూమి మీద ఉన్నాం, మనం సాతాను సామ్రాజ్యంలో ఉన్నాం. సాతాను సామ్రాజ్యంలో దేవుని బిడలకు శోధన కలగకుండా ఎట్లా ఉంటాయి? దేవుడు లేని భూలోకంలో, సాతాను ఆధిపత్యం ఉన్న భూలోకంలో దేవుని బిడలకు శోధన కలగకుండా ఎట్లా ఉంటాయి? కాబట్టి సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఇది సాధారణం, అసాధారణమేమీ కాదు, అసాధారణమేమీ కాదు. రెండో మాట, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గాన్ని కలగజేయును. మన కెపాసిటీకి తగ్గట్టుగానే శోధన వస్తుంది, మన ఆత్మీయతకి తగ్గట్టుగానే శోధనలు వస్తాయి. ఆ శోధన, మనకు తగిన శోధన వచ్చినప్పుడు దాన్ని జయించి రెండో మెట్టు విశ్వాసంలోకి వస్తాం, రెండో మెట్టు ఓర్పులోకి వస్తాం, మరింత మరింత ఆత్మీయతలోకి ఎదుగుతాం. కుంగిపోయేవారం కాము, కుంగిపోయేవారం కాము, ఆగిపోయేవారం కాము. కావున పిల్లరా, నేను బైబిల్ గ్రంథం ఇది సాధారణము అని చెప్తా ఉంది. కాబట్టి ఏ శోధన దగ్గర కూడా మీరు కలవరపడకుండా, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నా ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదు అని మనల్ని మనం నిందించుకొని సాతానికి అవకాశం ఇవ్వకుండా, దేవుడు నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో, దేవుడు నన్ను ఏ ఏరియాలో బలపరచాలనుకుంటున్నాడో, దేవుడు నన్ను ఎందుకు ఈ శోధన ద్వారా పరీక్షిస్తా ఉన్నాడో, నేను నిలవాలి, నేను గెలవాలి అనే మనం వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటే తప్పించుకునే మార్గాన్ని, గొప్ప ఫలాన్ని ఆయన మనకిస్తాడని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. పేతురు 1 పత్రికలో ఇలా అంటాడు ఆయన. పేతురు 1:6 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, మీ బహుమానాలు, మీకు కలగబోతున్న పరలోకపు స్వాస్థ్యం, మీకున్న వాడభారని కిరీటారు, వాటిని బట్టి మీరు ఆనందిస్తున్నారు. నిజముగా మన భవిష్యత్ ఆనందమేమి, అయితే వాక్యం అంటుంది అవసరమును బట్టి, అనవసరం కాదు అవసరం, అనవసరం కాదు అవసరం, అవసరమును బట్టి నానా విధాలైన శోధన చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. అవసరం, దుఃఖం అవసరం, శ్రమ అవసరం, వ్యతిరేకత అవసరం. అవసరమని వాక్యం మాట్లాడుతుంది. అనావిధాన శోధన చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. ఏడవచనం అంటాడు, నశించిపోయి సువర్ణం అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మీకు ఘనత, మీకు మహిమ కలుగుటకు కారణమగును. రేపు ఈరోజు ఎలాంటి పోరాటాలు పోరాడామో ఆ పోరాటాన్ని బట్టి ఆయన దగ్గర మన మెప్పు, ఘనత, మెప్పు, ఘనత ఈ పోరాటాన్ని బట్టి మనం సంపాదించుకోబోతా ఉన్నాం, ఈ పోరాటాన్ని బట్టి మనం పొందుకోబోతా ఉన్నాం. నాకు ఏ నేను ఏమంటాం ఏ పెయిన్ తీసుకోను, ఏ స్ట్రెయిన్ తీసుకోను, ఏ డిపార్ట్మెంట్ అడాప్ట్ చేసుకోను, ఏ జిల్లాని అడాప్ట్ చేసుకోను, నేను ఏ భారం తీసుకోను, నేను ఎందులోనూ కాలు పెట్టను, ఎందులోనూ తలదోర్చను, అట్లాగే ఉందాం, అట్లాగే ఉందాం, అట్లాగే ఉందాం. రేపు మెప్పు, రేపు ఘనత, రేపు మహిమ, రేపు జీవకిరీటం, ఇవన్నీ మనం ఎట్లా సంపాదించుకుంటాం? నువ్వు పోటీలో లేవు, నువ్వు పోటీలోనూ లేవు, నీకెట్లా కిరీటం వస్తుంది? నువ్వు రేసులో లేవు, నీకెట్లా కిరీటం వస్తుంది? నువ్వెట్లా బహుమానం సంపాదించుకుంటావు? అది ఎట్లా సాధ్యమవుతుంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? పరీక్ష రాయకుండా నన్ను క్వాలిఫై చేయమంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? క్వాలిఫై అవ్వడానికి నువ్వు పోరాటంలో ఉండాలిగా, కాంపిటీషన్లో ఉండాలి కదా అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కావున పిల్లరా, క్రైస్తవ జీవితం ఖచ్చితంగా పోరాటం, ఖచ్చితంగా పోరాటం. ఆ పోరాటంలో మనం మొదటి ఆదామని ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఓటకి మీకు ఏమొచ్చింది? ఓడిపోయిన తర్వాత ఏమొచ్చింది? కిరీటాలు వచ్చాయా? బహుమానాలు వచ్చాయా? ఘనత వచ్చిందా? మహిమ వచ్చిందా? మెప్పు వచ్చిందా? ఏమొచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమొచ్చింది? 16వ వచనం, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. ఏమొచ్చింది? బహుమానమా? కాదు, ప్రయాస, వేదన, ప్రయాస, వేదన, సిగ్గు, అవమానం, అవమానం. 17వ వచనం, ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటూ గనక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినాలని దాని పంట తిందువు. 19వ వచనం, నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఎలా అనగా, నేల నుంచి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. ఓడిపోతే ఏమొచ్చింది? గెలిస్తే బహుమానం, ఓడిపోతే ఏమీ లేదు. నో నో, ఆ మధ్యస్థ స్థితి లేదు. రెండే రెండు మార్గాలు, ఒకటి నిత్య జీవం, రెండు నిత్య నరకం. ఒకటి ఆనంద రాజ్యంలోనైనా ఉండాలి, లేదా అగ్నితో భగభగమండే అగ్నిగుండంలోనైనా ఉండాలి. మధ్యస్థంగా ఉండడానికి ఆప్షన్ ఎక్కడుంది? పాసివ్గా ఉంటాను నేను, నేను ఎందులోనూ దోర్చను, తలదోర్చను, మధ్యలో గోడ మీద పెళ్లిలా ఉంటాను, నాకు అది వద్దు ఇది వద్దు ఇలాగుంటే చాలు. ఆ నులివెచ్చిన క్రైస్తవ్యానికి చోటు ఎక్కడుంది? ఆ నులివెచ్చిన క్రైస్తవ్యానికి చోటు ఎక్కడుంది? ఆ నులివెచ్చిన క్రైస్తవ్యం ఏమన్నాడు ఆయన? నాకు నిన్ను చూస్తే వాంతి వస్తుంది, నిన్ను కట్టేస్తాను, నోటిలోంచి ఉమ్మేస్తాను అన్నాడు, ఉమ్మేస్తాను అన్నాడు. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క జీవితం, రెండో ఆప్షన్ లేదు. ఓడిపోతే సప్లిమెంట్ ఎగ్జామ్ రాసి ఈసారి పాస్ అయ్యి పరలోకానికి వెళ్తాను అనడానికి లేదు, ఈసారి పాస్ అయ్యి జీవ కిరీటాన్ని సంపాదించుకుంటాను అనడానికి లేదు, ఈ ఇంకొక ఛాన్స్ అవకాశం ఇవ్వండి అనడానికి లేదు. కన్నీటికి విలువ లేదు, మారు మనసు విలువ లేదు కృప ముగిసిన తర్వాత. ఏమి లుకాసు వారి 16వ అధ్యాయంలో నరకంలో ధనవంతుడు ఎట్లా ఏడుస్తున్నాడు, ఎట్లా ఏడుస్తున్నాడు, ఎట్లా అడుగుతున్నాడు, నా సహోదరుని రక్షించుకుంటాను. అవకాశం ఉందా? సహోదరుని రక్షించుకునే అవకాశం లేదు, ఆయన ఆత్మ రక్షించుకునే అవకాశం లేదు. ఓటమి, నింద, అవమానం, శ్రమ, ప్రయాస తీసుకొచ్చింది. ఓటమి ప్రయాసను తీసుకొచ్చింది, నష్టాన్ని తీసుకొచ్చింది. ఓడిపోవాలి లేదా గెలవాలి. ఓడిపోవడం మనలో ఎవరికి ఇష్టం లేదు, అందుకే ప్రయాసపడుతున్నాం. 298 సహవాసాలు కట్టబడ్డాయంటే నేను ధైర్యంగా చెప్పగలనమాట, నేను ఒక్కడినే కష్టపడితే మహాపది సహవాసాలు కట్టగలితే గొప్ప. నేను ఒక్కడినే పోరాటంలో లేను, నేను ఒక్కడినే పరిగెట్టడం లేదు, నేను ఒక్కడినే ప్రయాసపడడం లేదు. ప్రతి ఒక్కరూ ఆ వెలిగింపులోకి వచ్చి బహుమానం పొందినట్లుగా పరిగెట్టాలి, కిరీటం పొందినట్లుగా పరిగెత్తాలి. అలాగే పరిగెత్తాలని చెప్పి పరిగెడతా ఉన్నారు. ఎవరికి వాలి పరిగెడుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. 24వ వచనం, 14వ వచనం, 24వ వచనం, వారందరూ పరిగెత్తుదురు కాని ఒకడే బహుమానం పొందినని మీకు తెలియదా? గెలిస్తేనే కదా బహుమానం, గెలవకపోతే ఎట్లా బహుమానం? ఎందుకు ఈ భాష? ఉచితమైన రక్షణ. రక్షించబడ్డవారందరూ పరలోకంలోకి వచ్చుంటారు. నమ్మితేజాలు పరలోకం. ఎక్కడుంది బోధ? ఎక్కడుంది బోధ? కాబట్టి గెలవాలి, బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలని వాక్యంలో మాట్లాడింది 25వ వచనం, 24వ వచనం చివరి మాట. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. నాయకుల మీటింగ్లో మేము ఎవరెవరైతే బాగా పరిగెడతా ఉన్నారో వారికి పైకి పిలిచి వాళ్ళకి మెమోంటోలు జ్ఞాపికలు ఇవ్వడానికి అది ఉద్దేశం ఏంటి? ఇంకా బాగా పరిగెట్టాలి. గతాన్ని చూసి వాళ్ళు ప్రోత్సహించబడాలి. ఆ భుజం తట్టడం, ఒకరినొకరు పురుకొల్పుకోవటం. ఈ సంవత్సరం కూడా పరిగెత్తాలి. మేమిచ్చే ఈ మెమోంటోలు అవన్నీ కూడా రేపు ప్రభువు దగ్గర తీసుకునే ఆ బహుమానం ఎక్కుట, ఆయన దగ్గర తీసుకునే ఆ మెప్పు, ఆ ఘనత, ఆ మెప్పు, ఆ ఘనత దగ్గర, ఆయన దగ్గర మనం పొందుకునే కిరీటాల దగ్గర, బహుమానం దగ్గర ఏ పాటివి. అందుకొరకు మహేష్యే ఇచ్చే మెమోంటోల కొరకు, ఎస్ఎఫ్జే నాయకులు ఇచ్చే మెమోంటోల కొరకు ఆ పరిగెట్టి ఆగిపోవద్దు. మేము చప్పట్లు కొడతామనో, మేము చూస్తామనో, మేము పొగుడతామనో మీరు మా కోసం పరిచయం చేయొద్దు. మేము ప్రోత్సహించడానికి మాకు పరిమితులు ఉన్నాయి. ఒకరు ఫీడ్బ్యాక్ పంపించారు నాయకుల మీటింగ్లో. ఆ ఫీడ్బ్యాక్ వలన మెమోంటోలు డిసప్పాయింట్ చేసేట, బాగా కష్టపడే వాళ్ళని గుర్తించడంలో ఎందుకో ఫెయిల్ అయ్యారు అనిపించిందని రాశారు. యథార్థంగా రాశారు. నిజమే, వి హావ్ లిమిటేషన్స్. మేము మనుషులు. నిజముగా మీ ప్రార్థన, మీ ప్రయాస, మీ యథార్థత, మీ నమ్మకత్వం మాకు తెలియదు. మేము చేయగలిగినంత వరకు బెటర్గా చేయడానికి ట్రై చేస్తూ కొంతమంది వరకే, ఎవరెవరు 2 సహవాసాలు కట్టారో వాళ్ళకే ఈ సంవత్సరం ఇవ్వగలుగుతాం. టైం సరిపోదు, డబ్బులు కూడా సరిపోవు. అలా మేము పెట్టుకున్నాం. అవును, అలా మేము పెట్టుకున్నాం. మేము సక్సెస్ అయ్యామని చెప్పలేము, కానీ లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ గాడ్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ఆయన నీ ప్రయాసను గుర్తించకుండా ఉండడు. ఆయన నువ్వు చూపిన ప్రేమను మరచుటకు అన్యాయస్తుడు కాదు. ఏ ఒక్కరూ కూడా ప్రభు దగ్గర డిసప్పాయింట్ కారు అన్న విషయాన్ని ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఓటమి గొప్ప నిందను తీసుకొచ్చింది, ఓటమి గొప్ప ప్రయాసను తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది, అవమానాన్ని తీసుకొచ్చింది. ఆ ఓటమిని మనం ఇప్పుడు దాకా దాని యొక్క ప్రభావాన్ని, ఆ నష్టాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే బహుమానం కొరకు, విజయం కొరకు వాక్యం మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జయ జీవితం, మనం చూస్తా ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు గెలిచాడు, ప్రభు శ్రమపడి గెలిచాడు, ప్రభు ప్రయాసపడి గెలిచాడు, ప్రభు పోరాడి గెలిచాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో శత్రువుతో తలపడి గెలిచాడు. శత్రువు యొక్క ప్రతి అగ్నిభానాన్ని ఎదిరించి గెలిచాడు. ఆయన ఎదిరించి గెలిచాడు 4వ అధ్యాయంలోనే కాదు, 4వ అధ్యాయంలో కదా, ఆయన జీవితంలో చివరి వరకు దాడి చేస్తూనే ఉన్నాడు. శత్రువు దాడి చేస్తూనే ఉన్నాడు. ఆయన నోట ఏ కపటం కనబడలా, ఆయన నోట ఏ కపటం కనబడలా. ప్రభు గెలిచాడు. ఎట్లా గెలిచాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. మనుషుడుగా కనబడ్డాడు. ఎంత తగ్గించుకోవాల్సి వచ్చిందో. మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. నీకు దేవుడు కావాలా, నీ ప్రాణం కావాలంటే నాకు దేవుడే కావాలి. అది యేసుక్రీస్తు ప్రభు చూపించిన ప్రేమ. నీకు నీకు ఎవరు కావాలంటే ఆయన స్వయాన్ని ఆయన చంపుకున్నాడు, ఆయన స్వార్థాన్ని ఆయన చంపుకున్నాడు. నాకేం పట్టింది అనుకోలా, తనను తాను తగ్గించుకున్నాడు, సిలువ మరణానికి అప్పగించుకున్నాడు, పాప పరిహారం గావించాడు. 9వ వచనం, అందుచేత ఆ విజయానికి పరలోకం ఎట్లాంటి బహుమానం ఇచ్చింది, ఆ విజయానికి ఎట్లాంటి బహుమానం నేను సంపాదించుకున్నాడు. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసునామమున ఓంగునట్లు అందరి మీద అధికారం ఇచ్చాడు. యేసును దయ్యం పట్టినవాడు అన్నారు, యేసును సమరయుడు అన్నారు, యేసును వడ్రంగివాడు కుమారుడు అన్నారు, పాపుల స్నేహితుడు అన్నారు. అట్లాంటి వాళ్ళు యేసును సిలువేయండి అన్నారు. ప్రతి మోకాలు వంగుతుందట, ప్రతి నాలుక స్తుతిస్తుందట. 11వ వచనం, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను. సిలువ మార్గంలో వెళ్లే ఈ ప్రయాణం, సిలువ ద్వారా చేసే ఈ పోరాటం, అది భౌతిక నేత్రాలకి ఓటమిలా కనబడుతుంది, నష్టపోవడంలా కనబడుతుంది. అవును, మనం మనం నష్టపోకుండా, మనం త్యాగం చేయకుండా, మనం కష్టపడకుండా, మనం నిందపడకుండా మనం ఎవరిని రక్షించలేం, ఎవరిని రక్షించలేం. యేసుక్రీస్తు ప్రభు అట్లాగే సిలువ మరణం ద్వారానే లోకాన్ని విమోచించాడు. ఏ త్యాగం లేకుండా విజయాన్ని సంపాదించుకోలేము, ఏ త్యాగం లేకుండా విజయాన్ని సంపాదించుకోలేము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగనగా, మీరు నా యందు చూచినట్టు, నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున. పౌలని నాకు ఈ పోరాటం ఉంది, ఆ ఫిలిప్పి సంఘ విశ్వాసులారా మీకు ఈ పోరాటం ఉంది, యేసయ్యకి పోరాటం ఉంది, అపొస్తలకి పోరాటం ఉంది. పోరాటం లేకుండా ఎట్లా కిరీటం, పోరాటం లేకుండా ఎట్లా బహుమానం వస్తుంది? బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి, బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. ఆ మాటలే వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 30వ వచనం, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. యేసయ్య నమ్ముకున్నానండి, కాని యేసయ్య ఆ కాడి ఎత్తుకోను, యేసయ్య సిలువ ఎత్తుకోను, యేసయ్యలాగా త్యాగం చేయను, యేసయ్యలాగా ప్రయాసపడను. కుదరదు, కుదరదు. మోసపోయినట్టే. కావున వెలుగులో, వాక్యపు వెలుగులో మనం మనం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిదని జ్ఞాపకం చేస్తా ఉన్నాను, జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం చదవాలి. 12వ అధ్యాయం మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహం, విశ్వాసయోధుల యొక్క పోరాటం, ప్రయాస, ఆ 11వ అధ్యాయం చివరిలో రాయబడ్డాయి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మరలను ఆవరించుకున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. అవును అవును, ప్రతి ఒక్కరూ ఏదో ఒక బిజీలో పడతారు, ఏదో ఒక మోసంలో పడతారు, ఏదో ఒక ట్రాప్లో పడతారు. మోసగాడు ఏసు ఆయన ఎట్లాగైతే ఈ లోకరాజ్యాలు మహిమను చూపించి, జీవపు డంభాన్ని చూపించి, పెద్ద పెద్ద ఆశలు చూపించి పడగొట్టాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర ఆశలు చూపించి, ఆకలేస్తుంది కాబట్టి నీడు చూపించి, ఆ అవసరాల వైపు నెట్టాలని ట్రై చేశాడు, అవసరాల వైపు నెట్టాలని చూశాడు, ఆయన్ని శరీరాశతో కొట్టాలని చూశాడు, ఆయనకి లోకరాజ్యాల మహిమను చూపించి నేత్రాశతో కొట్టాలని చూశాడు. యేసుక్రీస్తు ప్రభుకి సింహాసనం పై పర్వతం మీద తీసుకుని వెళ్లి నీకు అధికారం ఇస్తానని చెప్పి జీవపు డమ్మంలో పడవేయడానికి ట్రై చేశాడు. ఈ మూడు వాడి యొక్క బలమైన బాణాలు, బలమైన బాణాలు. మొదటి యోహాను పత్రిక 2:15-16 లోకంలో ఉన్నదంతా, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, అవి తండ్రి వలనవి కలిగినవి కావు, అవి తండ్రి వలన కలిగినవి కాదు, అవి కృత్రిమమైనవి, అవి లోకాధికారి కల్పించింది. నీకు పేరిస్తాను, నీవు నీ సుఖాలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఇస్తాను, నువ్వు కోరుకున్నవన్నీ అనుభవించడానికి అవకాశం ఇస్తానని చెప్పి శరీరం మీద కొడుతున్నాడు, కన్నుల మీద కొడుతున్నాడు, అట్లాగే హృదయం మీద కొడుతున్నాడు, హృదయం మీద కొడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎంత ట్రై చేసినా సరే యేసుక్రీస్తు ప్రభు ఎట్లాగైతే ఆయన వాక్యపు వెలుగులో ప్రతి దానిని ఎదిరించాడు. రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది, ఏమి రాయబడి ఉన్నదో మనకు అర్థం కాకపోతే, గ్రంథం మనకు అర్థం కాకపోతే, జీవ వాక్యం మనకు అర్థం కాకపోతే మనం అది శోధన, అది ఆశీర్వాదమా తెలియదు. ప్రతి శోధన ఆశీర్వాదం లాగా కనబడుతుంది, ప్రతి శోధన ఆశీర్వాదం లాగా కనబడుతుంది కాబట్టి మనం అందులో పడతాం. తెలియదు వాక్యంలో ఏముందో అర్థం కాకపోతే, రాయబడ్డ వాక్యం అర్థం కాకపోతే శోధన నిలబడలేము, పడిపోతాము. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపం, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడ్డ పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మనం పందెం ముందు ఉన్నాం, పరిగెత్తుదాం, పరిగెత్తుదాం. ఏ రోజు ప్రభు ముందు నిలబడ్డా, ఏ రోజు ప్రభు మనం పిలిచినా, లేదా ప్రభు మన వద్దకు వచ్చినా సరే, ఆ రోజు, ఆ రోజు తలెత్తుకు నిలబడ్డవారిగా మనం ఉండాలి. ఆగిపోయిన వారిగా, చతికిల పడ్డవారిగా, నిలువెచ్చిన క్రైస్తవులుగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆ ప్రభు ఎట్లాగై తన ఎదుట ఉంచబడ్డ పందెములో యేసు వైపు చూచుచ్చు మన ఎదుట ఉంచబడ్డ పందెములో ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడ్డ ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, అవమానాలను సిలువను సహించాడు. కాబట్టి ఏమయ్యాడు ఆయన, ఏమయ్యాడు? విజయం యొక్క అంతిమ విజయాన్ని చూస్తా ఉన్నాం. దేవుణ్ణి సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన పడ్డ ప్రయాస 3.5 సంవత్సరాలు లేదా 33.5 సంవత్సరాలు. ఆయనకు వచ్చిన మహిమ యుగ యుగాలు, యుగ యుగాలు. కనుక మీరు అలసట పడక మీ ప్రాణాలు విసుగుతూ ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొని ఆయన తలంచుకునిడి. ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉంది. ఆది అపోస్తులు మన ఎదుటున్నారు, యేసుక్రీస్తు ప్రభు మన ముందున్నాడు. వాళ్ళు టార్గెట్ పెట్టుకుని పరిగెత్తారు. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథం 1:8 టార్గెట్ ఏంటి? మీరు యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగాంతాలు. అంతే, జీవితకాలం అంతా ఏదో ఒక సంఘానికి ఆదివారం క్రైస్తవులుగా వెళ్ళి కూర్చోండి సరిపోద్ది. అది కాదు బైబుల్ బోధ, అది కాదు బైబుల్ బోధ. బహుమానం పరిగెత్తినట్లుగా పోరాడుడి. చాలా మంది సిస్టర్స్ కూడా పోరాడుతున్నారు, ప్రయాసపడతా ఉన్నారు. అవును, దేవుడు సమానంగా చేశాడు, పురుషుల్ని స్త్రీలను సమానంగా చేశాడు. ఎందులోనూ తక్కువ కాదు, ఎందులోనూ తక్కువ కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఏవైతే సాక్ష్యాలు వింటా ఉన్నామో, అవును, బద్దలైన సందుల్లో నిలబడడానికి ఇష్టపడుతున్నారు, పడిపోయిన ప్రాకారాలను కట్టడానికి ఇష్టపడతా ఉన్నారు, ప్రార్థనా గుంపును కట్టడానికి ఇష్టపడుతున్నారు, చిన్నపిల్లల ప్రార్థనా సమూహాన్ని కట్టడానికి ఇష్టపడతా ఉన్నారు, స్త్రీల ప్రార్థనా గుంపును కట్టడానికి ఇష్టపడతా ఉన్నారు. నిలిచేది ప్రభువు రాజ్యం. నిలిచేది ప్రభు చిత్తం, నిలిచేది ప్రభు వాక్యం. అది కాకుండా సంపాదించుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, కుటుంబాన్ని చూసుకోవడానికి లోకంలో చదువుల్లో ర్యాంకుల కొరకు అంతకంటే ఎక్కువగా ప్రయాసపడతా ఉన్నారు. పరలోకం అలాంటి వాటికి విలువనివ్వదు. పరలోకం అలాంటి వాటికి విలువనివ్వదు. కాబట్టి ప్రభునంద ప్రియులారా, శోధన సహించువాడు ధన్యుడు. ఒక్క మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వచనం నుంచి మనం చదివితే, క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపు వాడేవడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఏ శ్రమ ఆయనకి మనల్ని దూరం చేయాలి. ఒకవేళ ఏ శ్రమ అయినా మనల్ని దూరం చేసిందంటే మాత్రం మనం ఓడిపోయిన వారమే. ఏ శ్రమ, ఏ బాధ, ఏ హింస, ఏ ఉపద్రవం, ఈవెన్ ఖడ్గం, కరువు, వస్త్రహీనత, ఏది మనల్ని ఎడబాపును, ఏది మనల్ని ఎడబాపు. యోగు జీవితంలో భరించలేనంత శ్రమ. ఒకే దినం 10 మంది పిల్లల హతం, యావదాస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, బిక్కారైపోయాడు. ఏమి నేర్చుకుంటా యోగు భక్తుడి జీవితాన్ని చూసి? ఏ శ్రమ మనల్ని ఆయన దూరం చేయగలదు? కరువు అయినను, వస్త్రహీనత అయినను, శ్రమ అయినను, బాధ అయినను, రోగమైనను. అవును అవును, ఓపికతో పరిగెత్తుతాం, సులువుగా చుక్కలు పెట్టి పాపం, అపవాది చెవిలో చెప్పే అబద్ధపు మాటలు, ప్రభు నీతో లేడు, నిన్ను వాడుకోవట్లేదు, నిన్ను వదిలేశాడు, నిన్నెవరు నమ్ముతారు, నిన్నెవరు నమ్ముతారు, వాడు అబద్ధాల కోరు, వాడు అబద్ధాల కోరు, వాడిలో సత్యం లేదు. వాక్యం వైపు చూద్దాం, వాక్యం వైపు చూద్దాం. ఆయన పరిగెత్తూ ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా వెళ్తాం. ఎవరి ఎవరి క్రియల ఫలం వారిదే, ఎవరి క్రియల ఫలం వారిదే. మా ఇంట్లో మా ఆయన చేస్తున్నాడండి, మేమంతా వెనకాల తోక పట్టుకుని పోతాం, కుదరదు. మా బంధువులు ఎవరో ఒక ఆయన చేస్తున్నాడండి, మా సహవాసులు ఎవరో ఒకరు చేశారండి, పేరంతా సహవాసానికి వచ్చిందండి. మేము గుడ్డోలు, అవును మేము గుడ్డోలు. ఒకరు పని చేస్తే సహవాసం అందరికి పేరు ఇచ్చేస్తాం, మాకు తెలియదు కదా. కానీ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, ఎవరిని క్రియలు వాణి వెంట వెళ్తాయి, ఎవరిని క్రియలు వాణి వెంట వెళ్తాయి, బహుమానం పొందినట్టుగా పోరాడదాం, పరిగెత్తుతాం. అతి కృపా ప్రభు మనందరికి అనుగ్రహించను గాక. ఆమేన్.